పది రోజుల యుద్ధం తర్వాత సంజయుడు యుద్ధ భూమి నుంచి హస్తినాపురానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని యొక్క అంతఃపురంలో ధృతరాష్ట్రుణ్ణి కలుసుకొని భీష్ముని యొక్క పాటను తెలియజేశాడు. అప్పుడు సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఇదేమిటి మహావీరాధివీరుడైనటువంటి భీష్ముడు ఏమిటి ఈ శిఖండి చేతిలో పడిపోవటం ఏమిటి, అంటే న్యాయం కంటే అన్యాయమే గెలుస్తున్నదా, అసలు న్యాయాన్యాయాలని కూడా నాకు తెలియజేయి, యుద్ధంలో ఏ ప్రకారంగా ఎవరు ఎవరు ఏం చేస్తున్నారో, ఏ విధంగా యుద్ధం మొదలైందో ఆ విషయాలన్నీ కూడా నాకు తెలియజేయి అని అంటే, ముందుగా కౌరవుల యొక్క యుద్ధ సన్నాహాన్ని గురించి సంజయుడు తెలియజేశాడు. కౌరవ సేనలన్నీ కూడా యుద్ధభూమికి చేరుకున్నాయి, సేనలన్నింటినీ కూడా మానుష్య వ్యూహంగా ఏర్పాటు చేశాడు భీష్ముడు. కౌరవ సేనలన్నీ కూడా కోలాహలం చేస్తూ ఉన్నాయి, వాటన్నింటిని గురించి కూడా విపులంగా వివరంగా తెలియజేస్తున్నాడు సంజయుడు. కౌరవుల యొక్క సేనావాహిని గురించి, వాళ్ళ యొక్క వ్యూహాన్ని గురించి, అందులో ఉన్నటువంటి వీరుల గురించి, ఎవరెవరు ఎక్కడ నిలబడి ఉన్నారో తెలియజేసి, ఇప్పుడు పాండవ పక్షంలో ఉన్నటువంటి సేనల యొక్క సన్నాహాలను గురించి తెలియజేయబోతా ఉన్నాడు. మరి సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు ఇక్కడ అడుగుతున్నాడు, అంటే కౌరవ సేనల గురించి చెప్పిన తర్వాత ఎంతో బ్రహ్మాండంగా కౌరవ సేనలన్నీ కూడా మహోత్సాహంతో యుద్ధ భూమిలో నిలబడిన తర్వాత ఇక పాండవ సేనల యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, ఓ సంజయ 11 అక్షౌహిణుల యొక్క మన సైన్యాన్ని చూసి ధర్మరాజు తన యొక్క అల్పమైనటువంటి సైన్యంతో ఏ ప్రకారంగా ప్రతి వ్యూహాన్ని బన్నాడు అని అడుగుతున్నాడు. అంటే ధర్మరాజుకి సైన్యం తక్కువగా ఉంది, మనకేమో సైన్యం ఎక్కువగా ఉంది, మన సైన్యాన్ని చూసి ధర్మరాజు భయపడలేదా అనేటువంటి భావనతో ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దానికి సమాధానంగా సంజయుడు చెబుతున్నాడు, ఓ మహారాజా, నీ కుమారుడు భీష్ముణ్ణి ముందు పెట్టుకొని సర్వసేనల్ని కూడా యుద్ధభూమిలో ప్రవేశపెట్టిన తర్వాత సేనలన్నింటినీ కూడా మానుష వ్యూహంలో నిలిపాడు భీష్ముడు. ఆ వ్యూహాన్ని చూచాడు ధర్మరాజు, అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జున, మన సేన కన్నా శత్రుసేన కనుక చిన్నదైనట్లయితే మన సేనను కూడా చిన్నదిగా కనిపించేటట్లుగా బాగా దత్తం చేయాలి అని, ఒకవేళ మన సేన కంటే శత్రుసేన కనుక పెద్దదైతే మన సేనను కూడా పెద్దదిగా విశాలంగా ఉండేటట్టుగా చేయాలని, పెద్ద సైన్యం కలిగినటువంటి వారితో చిన్న సైన్యం కలిగినటువంటి వారు సూచి వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని బృహస్పతి వచనం. అంటే దేవేంద్రుడి యొక్క గురువైనటువంటి బృహస్పతి చెప్పినటువంటి మాట. ఇప్పుడు మనకన్నా వాళ్ళది ఎక్కువ సైన్యం ఉంది కాబట్టి మనం సూచి వ్యూహంలో మన యొక్క సైన్యాన్ని నిలిపితే బాగుంటుంది అన్నాడు. దానికి అర్జునుడు అంటున్నాడు, అన్నా ధర్మనందన, ఈ విషయంలో నువ్వేమీ విచారించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మన యొక్క సేనల్ని దుర్భేద్యమైనటువంటి వజ్ర వ్యూహాన్ని రచిస్తాను నేను. దీనిని ఇంద్రుడు ఆవిష్కరించాడు, శత్రుభయంకరుడైనటువంటి భీముడు మన యొక్క సేనకి అగ్రభాగంలో ముందు నిలబడతాడు. అతన్ని చూసి దుర్యోధనాది కౌరవులంతా కూడా సింహాన్ని చూసినటువంటి నీచ మృగాలలాగా భయపడి పారిపోతూ ఉంటారు. వజ్రం లాంటి గదని ధరించినటువంటి భీముడు వేగంగా బయలుదేరితే సముద్రాలు కూడా ఇంకిపోతూ ఉంటాయి. కాబట్టి నువ్వేమి కూడా విచారించాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. అలా చెప్పి అర్జునుడు తన యొక్క సేనలన్నింటినీ కూడా వజ్ర వ్యూహంగా ఏర్పాటు చేశాడు. వజ్ర వ్యూహము అని అంటే ఒక పదునైనటువంటి ఆయుధం ఏ ప్రకారంగా అయితే ఎదుటివాడిలో గుచ్చుకుంటుందో అది ఆ ప్రకారంగా ఉండేటువంటిది ఈ వజ్ర వ్యూహం. ఎలా ఉంటుంది ఈ వజ్ర వ్యూహం? వ్యూహముఖంలో భీమసేనుడు ఉంటాడు గదాదండాన్ని ధరించి. పాండవ సేన యొక్క సర్వసేన అనేటువంటి దృష్టజుమ్నుడు, అలాగే నకుల సహదేవులు, దృష్టికేతువు, వీళ్ళంతా కూడా అతడితో ఉంటారు. వాళ్ళ వెనుక సోదరులతో పుత్రులతో కలిసి విరాట మహారాజు అక్షోహిణి సేనతో ఉన్నాడు. నకుల సహదేవులేమో భీమునికి చక్ర రక్షకులుగా ఉంటారు. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు ఆ రథాన్ని కాపాడుకోవడానికి చక్ర రక్షకులు ఉండాలి. అర్జునుడికేమో యుధామన్యుడు, ఉత్తమౌజుడు 18 రోజులు కూడా. కానీ భీముడికి ప్రతిరోజు అవసరం లే, ఇది ముందు రోజు కాబట్టి నకుల సహదేవులు చక్రరక్షకులుగా ఉంచారు. ఉప పాండవులు అభిమన్యుడు అంటే ద్రౌపదీ కుమారులు 5 అలాగే అభిమన్యుడు, వీళ్ళు వ్యూహం వెనుక భాగంలో ఉండి ఆ వెనుక భాగాన్ని రక్షిస్తూ ఉంటారు. ఇక అర్జునుడి యొక్క రక్షణలో శిఖండి భీష్ముడి యొక్క వధకి సిద్ధంగా ఉన్నాడు. అర్జునుడికి వెనకేమో సాక్షికి, ధర్మరాజేమో సేనా మధ్యంలో ఉంటాడు, విరాటుడి వెనకేమో ద్రౌపదుడు ఉంటాడు. అంటే ఈ మొత్తాన్ని ఎలా మనం చెప్పాలంటే మధ్యలో భీముడు ఉంటాడు వ్యూహముఖంలో, అలాగే ఉత్తరం వైపున దృష్టజుమ్నుడు, దక్షిణం వైపున సాక్షికి, ఇక వెనుక భాగంలో విరాటుడు, ద్రౌపదుడు, మధ్య భాగంలో ధర్మరాజు తన యొక్క సేనలతో, వెనక భాగాన్ని రక్షిస్తూ అభిమన్యుడు, ఉప పాండవులు వీళ్ళంతా ఉన్నారు. భీముడికి ముందు భాగాన కత్తులు, శక్తులు, 2 అంశులతో ఉన్నటువంటి చొరకత్తులు చేతబట్టి 100,000 మంది పదాతి దళం నడుస్తూ ఉంది. గదాదండాన్ని ధరించినటువంటి భీమసేనుడు మహాసైన్యాన్ని తన వెంట తీసుకొని వెళుతూ ఉన్నాడు. అతన్ని దగ్గర నుంచి చూడటానికి ఎవరికి కూడా ధైర్యం జరగటం లేదు. సూర్యుడిలాగా సూర్యశక్యం కాకుండా మహాక్రోధంతో, బీభత్సమైనటువంటి రూపంతో ఉంటున్నాడు భీముడు. ఇలా పాండవులు రణోత్సాహంతో నీ పుత్రులకి ఎదురుగా ప్రతి వ్యూహంలో నిలిచారయ్యా, ఓ ధృతరాష్ట్ర మహారాజా అన్నాడు సంజయుడు. అంటే కౌరవులకి ఏమాత్రం కూడా తీసిపోని విధంగానే పాండవులు తమ తమ వ్యూహాలతో యుద్ధ సన్నద్ధమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని సంజయుడు చెబితే గ్రహించాడు ధృతరాష్ట్రుడు. కానీ ముందేమనుకున్నాడంటే, మా కౌరవ సేనావాహిని చూసి ధర్మరాజు భయపడిపోయి ఉంటాడు, పాండవులు భయపడిపోయి ఉంటారు అని అనుకుంటే అలాంటిదేమీ అనిపించలేదు సంజయుడి యొక్క మాటల్లో. అందుకని ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ సూర్యోదయం అయ్యేసరికి ఎవరి సేనలు ముందు యుద్ధోత్సాహంతో నిలిచాయి అని అడుగుతున్నాడు. అంటే సరే ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు, కానీ మన వాళ్ళు ఎట్లాగట్ట కాస్త ఉన్నతంగా ఉండాలని కోరిక లోపల, అందుకని ఎవరు యుద్ధోత్సాహంతో ముందున్నారు అని అడుగుతున్నాడు. సంజయుడు అంటున్నాడు, ఓ రాజా 2 సేనలు కూడా సమానంగానే ఉన్నాయి, 2 వ్యూహాలు కూడా సమానంగానే ఉన్నాయి, 2 కూడా ఏనుగులతోటి, రథాలతోటి, గుర్రాలతోటి, కాల్బలంతో ఉత్సాహంగా ఉన్నారు. కౌరవులేమో పడమరముఖంగా ఉన్నారు, పాండవులేమో తూర్పుముఖంగా ఉన్నారు. పాండవులు పడమర వైపు నిలిచి తూర్పుముఖంగా ఉన్నారు, కౌరవులేమో తూర్పుగా నిలిచి పడమరముఖంగా ఉన్నారు. పాండవులకి అనుకూలంగా గాలి వెనుక నుండి వీచింది. ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఆ సూచనలు చెప్తున్నాడు. పాండవులకి అనుకూలంగా గాలి వెనుక నుంచి వీచింది, కౌరవుల వైపు ముఖం పెట్టి క్రోధ మృగాలు అరిచినాయి. ఇప్పుడు దుర్యోధనుడు పద్మవర్ణం కలిగినటువంటి మదపుటేనుగా నెక్కి బంగారు అంబారీలో కౌరవుల మధ్యన ప్రకాశిస్తూ ఉన్నాడు. సైన్యానికి ముందు భాగంలో భీష్ముడున్నాడు. ఆయనకు రక్షణగా బాహికుడు, సోమదత్తుడు, శల్యుడు, అంబష్టుడు, సవ్వీరులు, సింధు దేశస్థులైనటువంటి వారు, అంటే సైంధవుడికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ వెనక ఎర్రని గుర్రాలు పుంచినటువంటి బంగారు రథం మీద ద్రోణాచార్యుడు ఇంద్రుడిలాగా వెలిగిపోతా ఉన్నాడు. సైన్యం మధ్యలో సైంధవుడు, భూరిశ్రవుడు, పురుమిత్రుడు, జయుడు, కేకయరాజులు ఉన్నారు. వృష్ణి భోజ వంశీయుల యొక్క రక్షణలో కృతవర్మ ఉన్నాడు. అర్జునుడిని సంహరిస్తామో లేకపోతే అర్జునుడి చేతిలో చావటమో, ఏదో ఒకటి జరిగిపోవటానికి మేము సిద్ధం అనేటువంటి ప్రతిజ్ఞతోటి సంక్షిప్తకులు, త్రిగర్తులు అర్జునుడి యొక్కకు వెళ్తున్నారు. వాళ్ళు అర్జునుడి కోసమే యుద్ధరంగంలో ఉన్నారు. అదేమిటండి, ఎవరైనా జిక్కితే ఏం చేయాలంటే, సంక్షిప్తకులు అని అంటే వాళ్ళు ఏదో ఫలానా దేశం వాళ్ళని కాదు, వాళ్ళంతా త్రిగర్త దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. త్రిగర్త సుశర్మ ఉన్నాడు, ఆ సుశర్మకు సంబంధించినటువంటి వాళ్ళు వీరాది వీరులు 100,000 మంది. ఈ 100,000 మంది కూడా ఒక యజ్ఞం చేశారు, దాన్ని సంక్షిప్తక వ్రతం అని అంటారు, సంక్షిప్తక యజ్ఞం. ఆ యజ్ఞం చేశారు కాబట్టి వాళ్ళు సంక్షిప్తకులు అంటారు. వాళ్ళు కనుక యుద్ధానికి ఎవరినైతే ఆహ్వానిస్తారో వాళ్ళు తప్పనిసరిగా రావాలి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా. వాళ్ళు వీళ్ళని చంపటమో, వీళ్ళు వాళ్ళని చంపటమో, ఏదో ఒకటి జరగాలి. వెనక్కి తిరిగి వచ్చేటువంటి ప్రశ్నే లేదు, ఇది ప్రతిజ్ఞ. వాళ్ళని సంక్షిప్తకులు అంటారు. యుద్ధం జరిగినంత కాలం కూడా అర్జునుడికి వీళ్ళే శత్రువులు. ఈ ప్రకారంగా అర్జునుడికి ఎదురుగా ఈ సంక్షిప్తకులు నిలిచారు. ఇక మీ సేనలో ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, 100,000 ఏనుగులు, ఒక్కొక్క ఏనుగు వెనుక 10 రథాలు, ఒక్కొక్క రథం వెనుక 10 మంది అశ్వికులు, ఒక్కొక్క అశ్వికుడి వెనుక 10 మంది కాల్బలం. నీ సేన ఎన్నో రూపాల్లో భయంకరంగా ఉంది, కానీ పాండవ సేన మాత్రం అలాగాదు. అయినా పాండవ సేనే పెద్దదై జయింప శక్యంగా అన్నట్టుగా, అంటే వాళ్ళని జయించడం ఎవరికి సాధ్యం కాదన్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటావేమో, ఇంత సైన్యం ఉన్నటువంటి కౌరవులు, ఇంతమంది వీరులైనటువంటి కౌరవులు కాకుండా పాండవులే జయిస్తారని ఎందుకంటున్నావేమో. ఎందుకంటే ఆ సేనలో కృష్ణార్జునులు ఉన్నారు కదా, అందుకు అన్నాడు సంజయుడు. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, యుద్ధానికి సిద్ధమైనటువంటి గొప్పదైనటువంటి కౌరవ సేనను చూచి ధర్మరాజు ఎంతో విషాదాన్ని పొందాడు. ఇప్పుడు ఆనందం వచ్చింది ధృతరాష్ట్రుడు. ధర్మరాజుకి విషాదం కలిగింది అనేటప్పటికీ ఆనందం కలిగింది. భీష్ముడు పన్నినటువంటి అభేద్యమైనటువంటి వ్యూహాన్ని ఛేదించడం మనకు చాలా కష్టము అని భావించి అర్జునుడిని పిలిచి అర్జునుడితో ఇలా అంటున్నాడు, అర్జున, పితామహుడు కల్పించినటువంటి ఈ వ్యూహాన్ని ఛేదించడం అనేటువంటిది మనకు సాధ్యమవుతుందని నేను అనుకోవటంలా అన్నాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు, మహారాజా, పూర్వం బ్రహ్మదేవుడు దేవదానవ యుద్ధ సమయంలో, దేవతలకి దానవులకి జరిగేటువంటి యుద్ధ సమయంలో దేవేంద్రుడితో ఏం మాటలు చెప్పాడో ఆ మాటలు నేను ఇప్పుడు నీకు చెప్తున్నా. అదేమిటంటే, సత్యము అక్రూరత, అంటే క్రూరత్వం లేకుండా ఉండటం, ధర్మం ప్రయత్నం, పురుష ప్రయత్నం. సత్యం, అక్రూరత, ధర్మం, పురుష ప్రయత్నం, ఈ 4 ఉన్నటువంటి వాళ్ళు జయించినట్లు బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు కానీ, సైన్యం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ జయించరు అని ఇది బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి చెప్పినటువంటి మాట. కాబట్టి ధర్మం ఎక్కడుందో విజయం అక్కడ తథ్యం. ఈ విషయంలో నీకు సందేహం అక్కర్లా. కాబట్టి మనకి యుద్ధంలో జయం నిశ్చయం. నారదుడు చెప్పినట్లుగా ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడే జయం. నీవు ఏమాత్రం కూడా వ్యధ చెందాల్సినటువంటి అవసరం లేదు అని ధర్మరాజుకి తెలియజేశాడు అర్జునుడు. ఇప్పుడు ధర్మరాజు భీష్ముని యొక్క సేనను ఎదుర్కోవటం కోసమని తన సేనను పురికొల్పాడు. సైన్య అగ్రభాగంలో భీమసేనుడు ఉన్నాడు, వజ్రవ్యూహ దక్షిణ భాగంలో సాత్విక్ ఉన్నాడు, మధ్యలో గజ సైన్యంతో ధర్మరాజు, అర్జున రక్షణలో శిఖండి, ఇక భీముడికి ఉత్తర భాగంలో దృష్టజ్యుమ్నుడు, కపిధ్వజంతో శ్రీకృష్ణు యొక్క సారథ్యంలో అర్జునుడి యొక్క దివ్య రథం ముందుకు కదిలింది. ఆయుధాలు ఏమీ లేకపోయినా భయంకరంగా పోరాడగలిగినటువంటి భీముడు రౌద్ర రూపంలో బయలుదేరాడు. అతన్ని చూచి కురుసేనలన్నీ కూడా కలత చెందుతూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు తగినటువంటి సలహాలు ఇస్తూ అర్జునుడి యొక్క రథాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇది వజ్ర వ్యూహం యొక్క స్థితి. దాదాపుగా మనకి భవిష్యత్తులో అర్ధచంద్ర వ్యూహం అని వస్తుంది. ఆ అర్ధచంద్ర వ్యూహానికి ఈ వజ్ర వ్యూహానికి దగ్గర పోలికలు ఉంటాయి. అర్ధచంద్ర వ్యూహం ఇలా ఉంటుంది, వజ్ర వ్యూహం ఇలా ఉంటుంది. అంటే ఆ పైనేమో ఆ ముందు భీముడు ఉంటాడు, ఓ పక్క సాక్షి ఉంటాడు, ఓ పక్క దృష్టజ్యుమ్నుడు ఉంటాడు. ఈ ముగ్గురు కూడా శత్రువులకి అజేయులైనటువంటి వాడు. ఇక వెనక ధర్మరాజు ఉంటాడు, పక్కనే అర్జునుడు శిఖండిని రక్షిస్తూ ఉంటాడు. ఇక ఎంతోమంది మహావీరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి భీముడికి ఏమో చక్రరక్షకులుగా నకుల సహదేవులు ఉన్నారు. ఇది ఒక అభేద్యమైనటువంటి వ్యూహం. అలా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా జయం కలుగుతుంది అనేటువంటి భావనతో అర్జునుడు చెప్పినటువంటి మాటల మీద విశ్వాసంతో ధర్మరాజు అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడితోటి ఇలా అంటున్నాడు, అర్జున శత్రువుల యొక్క పరాజయం కోసం నీవు శుచివై దుర్గా స్తోత్రాన్ని పఠించు అన్నాడు. అర్జునుడు దుర్గా స్తోత్రాన్ని పఠించాడు. అప్పుడు దుర్గాదేవి ఆకాశంలో నిలిచి అర్జునుడితో ఇలా అన్నది, ఓ అర్జున అనతి కాలంలోనే నువ్వు శత్రువులను జయిస్తావు. నారాయణుని యొక్క తోడు ఉన్నటువంటి నీవు నరుడివి, నీవు అజేయుడివి అని చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది. అప్పుడు అర్జునుడు రథం ఎక్కాడు. కృష్ణార్జునులు ఇరువురు కూడా తమ తమ దివ్యమైనటువంటి శంఖాలను పూరించాడు. కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, కాలపాశ బద్ధుడై నీ కుమారుడు నరనారాయణుల్ని తెలుసుకోలేక ఇలా యుద్ధానికి సిద్ధపడ్డాడు. వ్యాసుడు, నారదుడు, కణ్వ మహర్షి, పరశురాముడు సంధి చేసుకోమని ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నీ కొడుకు వెళ్ళ. ఓ మహారాజా, ఎక్కడ న్యాయము, తేజస్సు, ఇచ్ఛ, లబ్ధ, లక్ష్మి, బుద్ధి, ధర్మము ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం లభిస్తుంది అన్నాడు సంజయుడు. ఇలా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఓ సంజయ, యుద్ధానికి సిద్ధమై రెండు సేనలు కూడా యుద్ధంలో నిలిచినాయి కదా, తర్వాత ఏమి జరిగిందో తెలియజేయి అన్నాడు. అప్పుడు యుద్ధ ప్రారంభం అంటే మొట్టమొదటి రోజు ఏమి జరిగిందో ఇప్పుడు సంజయుడు చెప్పబోతా ఉన్నాడు. ఉభయ సేనలు కూడా, అంటే కౌరవ పాండవ సేనలు, కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఒకరినొకరు జయించాలనేటువంటి కోరికతో, విజయకాంక్షతో అభిముఖంగా, అంటే ఎదురెదురుగా నిలిచాయి. పాండవ సేనేమో తూర్పుముఖంగా, కౌరవ సేనేమో పడమర ముఖంగా అలా నిలవటం జరిగింది. దుర్యోధనుడు పాండవ సేనను చూచి, అర్జునుడి యొక్క ధ్వజాగ్రాన్ని చూచి, ఆ కపిధ్వజాన్ని చూచి, పాండవ సేనకు విరుద్ధంగా వ్యూహరచన చేసి శిరస్సుపై తెల్లని గొడుగును ధరించి తమ్ముళ్లతో కలిసి 1000 ఏనుగుల మధ్యన ప్రకాశిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడిని చూసి పాంచాలుడు ఉత్సాహంతో శంఖాలు భేరీలు మోగించారు. వాళ్ళని చూసి పాండవులు శ్రీకృష్ణుడు ఎంతో ఆనందించారు. ఆ సంతోషంతో రథంపై నిలిచి కృష్ణార్జునులు తమ తమ దివ్యమైనటువంటి శంఖాలని పూరించారు. పాంచజన్య ధ్వని, దేవదత్త ధ్వని, ఆ రెండు కూడా కలిసి శత్రుసేనలు ఆ ధ్వనికి మలమూత్రాలు విడిచిపెట్టాయి. సింహగర్జన విన్నటువంటి అల్ప మృగాలు ఏ ప్రకారంగా అయితే భయపడి అడవుల్లో పారిపోతూ ఉంటాయో కౌరవ సేన అలాగా భయభ్రాంతమైపోయింది. భూమి అంతటా కూడా ధూళి ఆవరించింది. సూర్యుడు అస్తమించినట్లుగా ఆచీకట్లు గమ్మిని, అంటే ఈ ధూళి మొత్తం కూడా అక్కడ సూర్యుడిని కప్పేసేటప్పటికల్లా సూర్యుడు కూడా కనిపించటల్లా ఆ రెండు సేనల సంగమం ఎలా ఉన్నదేనంటే, ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు సంజయుడు, యుగాంత కాలంలో రెండు సముద్రాలు కలిసిపోయినట్టుగా అద్భుతంగా ఉందయ్యా అన్నాడు. అప్పుడు రెండు సేనల యొక్క సైన్యాధ్యక్షుడు ఒక చోట చేరి కొన్ని యుద్ధ మర్యాదలు నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మొదటి రోజు యుద్ధంలో ప్రారంభంలో జరిగింది. సూర్యోదయంతో యుద్ధ ప్రారంభం, సూర్యాస్తమయంతో యుద్ధ ముగింపు, ఇది నియమం. కానీ మొదటి రోజు మాత్రం సూర్యోదయం తర్వాత దాదాపు 2-3 గంటల సేపు యుద్ధం జరగల. 2-3 గంటల తర్వాతనే యుద్ధం జరిగింది. ఎందుకంటే ఈ లోపల కొన్ని వ్యవహారాలు జరిగాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే, రెండు పక్షాల సేనలు కూడా సేనానాయకులు ఒక చోట సమావేశమై యుద్ధ నియమాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఆ యుద్ధ నియమాలు ఏమిటంటే, అంటే ఇద్దరు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలు, ఏ రోజైనా సరే యుద్ధం పూర్తయిపోయిన తర్వాత పరస్పరం ప్రీతితో ఉండాలి, శత్రుభావం ఉండకూడదు. అంటే ఉదయం నుంచి కొట్టుకున్నారు కదా, కాబట్టి వీడంతు తేల్చాలని వాడంతు తేల్చాలని ఇట్లాంటి భావం ఉండకూడదు. యుద్ధం అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా ప్రీతితో ఉండాలి. ఎవరికి ఎవరి మీద శత్రుత్వం కానీ అనుచితమైనటువంటి ప్రవర్తన కానీ ఉండకూడదు. ఇక రెండవది, మాటలతో యుద్ధం చేసే వాళ్ళతో మాటలతోటే యుద్ధం చేయాలి. ఎందుకంటే కొంతమంది కూర్చున్న చోటు నుంచి కదలకుండా మాటలు మాత్రం వదులుతారు, అందుకని వాళ్ళతోటి మాటలతోటే యుద్ధం చేయాలి. రథంలో ఉన్నటువంటి వాడితో రథంలో ఉన్నటువంటి వాడే యుద్ధం చేయాలి. ఏనుగు మీద ఉన్నటువంటి వాడు ఏనుగు మీద ఉన్నటువంటి వాడితో, అశ్వికుడేమో అశ్వికుడితోటి, పదాతులేమో పదాతులతోటి, ఈ ప్రకారంగా వాళ్ళ వాళ్ళకి తగినటువంటి విధంగా యుద్ధం చేయాలి. ఇక మూడవది, యోగ్యతని, బలాన్ని, కోరికని, ఉత్సాహాన్ని బట్టి ముందు చెప్పి తర్వాత కొట్టాలి. అంటే యుద్ధంలో ఆమె పోయి తప్పును కొడతాం కాదు, ముందు చెప్పాలి తానెవరో వాళ్ళెవరో ఆ విషయాలన్నీ కూడా చెప్పాలి. దాంట్లో ఏం చెప్పారు, యోగ్యత బలం. యోగ్యత అంటే వాళ్ళిద్దరు కూడా సమమని, ఇద్దరు సమమైన బలమని, అలాగనే కోరిక ఏమిటి, అలాగనే వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహం, దీన్ని బట్టి ముందు చెప్పి తర్వాత పెట్టాలి. ఇక నాలుగవది, అజాగ్రత్తగా ఉన్నటువంటి వాడిని, అంటే ఎవరితోటో మాట్లాడతా, ఎటు పక్క చూస్తా, అలా ఉన్నటువంటి వాడిని, భయపడిపోయినటువంటి వాడిని, ఇతరులతో పోరాడేటువంటి వాడిని, పారిపోయేటువంటి వాడిని, శరణు కోరినటువంటి వాడిని, శస్త్రాలు అయిపోయినటువంటి వాడిని, అంటే చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను అయిపోయినటువంటి వాడిని, కవచం లేకుండా ఉన్నటువంటి వాడిని, లేదా కవచం బ్రద్దలైపోయినటువంటి వాడిని, వీళ్ళని చంపకూడదు. 5, సారథుల మీద, అంటే రథాన్ని నడిపే సారథుల మీద, అస్త్రాలు శస్త్రాలు అందించేటువంటి వాళ్ళ మీద, యుద్ధ భేరీలు మోగించే వాళ్ళ మీద ఆయుధ ప్రయోగం చేయకూడదు. 6, రథానికి చక్ర రక్షకులు ఉన్నారు, ఆ చక్ర రక్షకులు, పృష్ఠ రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ, గజపాద రక్షకులు అంటే ఏనుగుల యొక్క పాదాలను రక్షించేటువంటి వాళ్ళు, గజపాద రక్షకులు, అశ్వరక్షకులు అంటే గుర్రాలను రక్షించడానికి ఉండేవాళ్ళు, గుర్రం మీద ఎక్కి యుద్ధం చేసేవాడు చేస్తుంటాడు, ఆ గుర్రాన్ని రక్షించడానికి ఉంటారు ఇద్దరు, ఏనుగును రక్షించడానికి 5 ఉంటారు. ఈ ప్రకారంగా వాళ్ళ మీద కూడా బాణప్రయోగం చేసి వాళ్ళని చంపకూడదు. ఈ ప్రకారంగా పరస్పరం నియమాలు ఏర్పరచుకొని తమ తమ స్థానాలకు వెళ్ళి అందరూ కూడా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. ప్రసన్న చిత్తాలతోటి హర్ష ఉత్సాహాలతోటి వాళ్ళందరూ నిలిచారు. ఈ ప్రకారంగా ఇరు సేనలు కూడా యుద్ధోత్సాహంతో కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిలిచి పరస్పరం విజయకాంక్షతోటి గెలవాలి గెలవాలి విజయం సాధించాలి అనేటువంటి భావనతో యుద్ధ ప్రారంభానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడే మనకు ఒక సందేహం వస్తుంది, ఏమండి చక్కని నియమాలు ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి అభిమన్యుడేమో అందరు కలిసి ఆయుధాలన్నీ అయిపోయిన తర్వాత కవచం బద్దలైపోయిన తర్వాత చంపేశారు కదా, అట్లానే ఇంకా కొంతమందిని అన్యాయంగా చంపారు కదా, కొంతమందిని అజాగ్రత్తగా ఉన్న వాళ్ళని చంపారు కదా, మరి భూరిశ్రముడు ఎవరితోటో యుద్ధం చేస్తుంటే అర్జునుడు ఆ చేతిని నరికేశాడు కదా, ఇలా చాలా అధర్మాలు జరిగినాయి కదా అని మనకి సందేహం వస్తుంది. అంతకాడికి నియమాలన్నీ ఏర్పాటు చేసుకోవటం ఎందుకు అని. యథార్థం ఏమిటంటే భీష్ముడు ఉన్నటువంటి 10 రోజులు కూడా ఎక్కడా అధర్మం జరగల. భీష్ముడు ఉన్నటువంటి 10 రోజులు 10 రోజులు జరిగినటువంటి యుద్ధంలో ఎక్కడ అధర్మం అనేటువంటిది లేదు. ద్రోణాచార్యుడు ఉన్నటువంటి 5 రోజుల్లో ధర్మం అనేటువంటిది లేదు. వాళ్ళిద్దరికి ఇదే తేడా. నిన్న మనం చెప్పుకున్నాం భీష్ముడు ఉన్న 10 రోజులు కూడా అటు కానీ ఇటు కానీ పెద్ద తలకాయలు బోల. అదే ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాత 5 రోజుల యుద్ధంలో ఇక పెద్ద తలకాయలు అసలు మిగల్ల మొత్తం పోయారు. అంటే ఒక క్షత్రియుడు సేనాధిపతిగా ఉన్నదానికి ఒక బ్రాహ్మణుడు సేనాధిపతిగా ఉన్నదానికి ఉన్నటువంటి తేడా, బ్రాహ్మణుడి కీర్తికాంక్ష ఎక్కువ. ఈ కీర్తికాంక్ష ఏదైతే ఉందో ఆ కీర్తిని పొందటం కోసం అని చెప్పి ఎంత అన్యాయానికైనా సరే దిగజార్తాడు. అందుకని బ్రాహ్మణుడికి ఎప్పుడు కూడా అధికారం ఇవ్వకూడదు, అధికారానికి దూరంగా ఉంచి ఆయన సలహాలు తీసుకోవాలా, మంచి సలహాలు చెప్తాడు, అధికారానికి మాత్రం దగ్గర చేర్చకూడదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ద్రోణాచార్యుడిని అధికారానికి తీసుకొచ్చారు, అంటే సర్వసేనాధిపతిగా నియమించాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే సర్వసేనాధిపతిగా నియమించాడో ఆయనకి మహా ఆనందం కలిగింది. ఆ ఆనందంలో నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఆయనేమో ధర్మరాజుని ప్రాణాలతో బట్టి ఇమ్మన్నాడు, ఓ అట్లాగే పట్టిస్తానన్నాడు. ఇక ఆ తర్వాత ఇక ఓత్సుకోత ప్రారంభించాడు. ఎక్కడ ఎవరు కనపడితే తలకాయ నరికిపారేయటమే. ఈ 5 రోజుల్లో మహావీరాది వీరులైనటువంటి వాళ్ళు, పేరున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక అసలు ద్రోణాచార్యుడి చేతికి చిక్కి తప్పించుకున్నటువంటి వాళ్ళు లేరు. అదేవిధంగా పాండవులు కూడా రెచ్చిపోయారు. ఎందుకంటే ఈ ద్రోణాచార్యుడు చేసేటువంటి యుద్ధాన్ని చూసి రెచ్చిపోయి వాళ్ళు కూడా అట్లానే చేశారు. అందులోనూ ఎంతో ఘోరాతిఘోరమైనటువంటి అన్యాయంగా అధర్మంగా ఎప్పుడైతే అభిమన్యుడిని సంహరించారో దాంతో పాండవులు రెచ్చిపోయారు. 13వ రోజు యుద్ధంలో అంటే ద్రోణాచార్యుడు 11వ రోజు వచ్చాడు. 11-12 రోజులు ఒక రకంగా జరిగినాయి. ఇక 13వ రోజు ఎలాగైనా సరే ధర్మరాజుని పట్టాలి అని అనుకున్నాడు. అందుకని పద్మవ్యూహాన్ని రచించాడు. ధర్మరాజు పట్టుబడితే ఇక సైన్యమంతా ఓడిపోయినట్టు కనుక ధర్మరాజు పోకుండా ఉండటం కోసం అభిమన్యుడు వచ్చాడు. అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలుసు, కానీ పద్మవ్యూహంలో చిక్కుకున్న తర్వాత తిరిగి వచ్చేటువంటి విధానం తెలియదు. కానీ అప్పుడు భీముడు ఏం చెప్పి భీముడు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ధర్మరాజు వీళ్ళేం చేశారంటే నువ్వు లోపలికి ప్రవేశిస్తే చాలు మేమున్నాం సైన్యాన్ని చిన్నాభిన్నం చేసుకుంటా వచ్చేస్తాం అన్నారు. సరేనని వెళ్ళాడు అభిమన్యుడు. వీళ్ళు 4 వెళ్ళారు. అక్కడ సైంధవుడు అడ్డుపడ్డాడు. సైంధవుడు ఒక వరం ఉంది. సైంధవుడిని అవమానం చేసినప్పుడు భీమార్జునులు అవమానం చేసినప్పుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి నేను పాండవుల్ని వధించాలన్నాడు. నీ మొహం వధించడం ఏమిటి, వాళ్ళు అసలు జయించరు కూడా జయించలేమన్నాడు. అట్లగాదు నేను పాండవుల్ని జయించాలి, ఇదే నా కోరిక అన్నాడు. అయితే అర్జునుడిని తప్ప మిగిలినటువంటి 4 ఒక్కరోజు మాత్రం నువ్వు నిలపగలుగుతావు, ఇది వరం అన్నాడు. ఇప్పుడు అర్జునుడు తప్ప మిగిలిన 4 వచ్చారు. ఆ 4 ఆ వరాన్ని ఉపయోగించుకొని ఈ రోజున ఆ సైంధవుడు వాళ్ళని ఆపాడు. దాంతో వీళ్ళెవ్వరు లోపలికి పోవటానికి వీలు కాల. లోపలికి వెళ్ళినటువంటి అభిమన్యుని చుట్టూ ఆరుగురు మహావీరులైనటువంటి వాళ్ళు కలిసి అందరూ ఒక్కసారిగా అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని, గుర్రాలని, రథాన్ని, సారథిని అన్నిటిని చంపేసి అతన్ని నిరాయుధుని చేసి కవచాన్ని బ్రద్దలు చేసి అందరు కలిసి సంహరించారు. ఈ ఘోరమైనటువంటి అన్యాయానికి ప్రతీకారంగా నేను రేపు సైంధవుని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. దానికి అద్భుతమైనటువంటి అంటే దాదాపుగా మహాభారత యుద్ధం 18 రోజులు జరిగితే 17 రోజుల యుద్ధం ఎంతుందో 14వ రోజు యుద్ధం అంతుంది. నిజంగా తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి, అన్ని ద్రోణపర్వంలో వస్తాయి. ఎందుకు చెప్తున్నామనంటే ద్రోణాచార్యుడు ఉన్నప్పుడు ఏ నియమాలు లేవు, ఏ ధర్మాలు లేవు, ఎట్లా పడితే అట్లనే అదిగో ఆ ప్రకారంగా యుద్ధం చేయటం జరిగింది. అందుకనే మనకి ఓ సందేహం ఏమిటంటే ఈ నియమాలన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారండి? ఎవరినో ఏదో నియమాలు ఏర్పాటు చేసుకుంటే నియమం ప్రకారం నడుచుకోవాలి, వాళ్లే ఏర్పాటు చేసుకొని వాళ్లే పాటించకపోతే ఇంకా నియమం ఎందుకు అనేటువంటి సందేహం వస్తుంది. అందుకనే ఆ సందేహం నివృత్తి కావటం కోసమే ఈ రకమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ రకంగా మొట్టమొదటి రోజు యుద్ధంలో ఈ చక్కగా ఈ ఏర్పాట్లు అనేటువంటివి జరిగిపోయినాయి, యుద్ధం చేయటానికి సర్వసన్నద్ధమయ్యారు. అయితే అలా సర్వసన్నద్ధమైనటువంటి సమయంలో ఇప్పుడు అంటున్నాడు సంజయుడు, చెప్తున్నాడు, ఓ మహారాజా, ఈ ప్రకారంగా 2 సేనలు కూడా యుద్ధానికి సిద్ధంగా నిలిచిని ఉభయ సేనల యొక్క స్థితిని గురించి కూడా నీకు తెలియజేశాను. అలాగే ఈ యుధిష్ఠిరుడు ధర్మరాజు యుద్ధరంగానికి ఏ ప్రకారంగా వజ్ర వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చారో చెప్పాను. అలాగే అర్జునుడు దుర్గాస్తుతి చేసి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో, ఆమె యొక్క ఆశీర్వచనంతో ఆయన యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుణ్ణి, సంజయ, 2 సేనలు కూడా యుద్ధంలో సిద్ధంగా ఉన్నాయి కదా, అలా సిద్ధపడి యుద్ధానికి రెడీ అయిన తర్వాత, అలాగే నియమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ సైన్యం బాగా సంతోషంగా ఉంది అడుగుతున్నాడు. ఏ సైన్యం సంతోషంగా ఉంది, ఏ సైన్యం ఉత్సాహంగా ఉంది అంటే ఆయనకి ఏం కావాలంటే తన కొడుకు బాగా సంతోషంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు, గెలుస్తాడు అని ఎప్పుడన్నా పొరపాటును చెబుతాడేమోనని పాపం ఇంత అంటారు. ఆయన మాత్రం ఖచ్చితంగా చెబుతుంటాడు పాండవులకే విజయం అని, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అంటే ఎట్లుంటుందంటే మన యొక్క ఆలోచన, కొంతమంది ఏదన్నా ఇది జరుగుద్దా జరగదా అంటానికి చిత్తు బొమ్మ కానీ లేకపోతే ఏదైనా లాటరీ కానీ చేస్తుంటారు. వాళ్ళకి మంచి జరగాల అంటే బొమ్మ లేకపోతే చిత్తు అనుకొని వేస్తారు. ఎప్పుడు చిత్తే పడుతుంది అనుకోండి, ఈసారి వేద్దాం, ఈసారి వేద్దాం, ఈసారి వేద్దాం, ఎందుకని బొమ్మ పడ్డాక వేయాలి. అదిగో ఆ ప్రకారంగా ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి. ఎవరు మనసు చెడిపోయి దీనిలో అయ్యారు, ఎవరు ఉత్సాహంతో ఉన్నారు, ముందు ఎవరు కొట్టారు, నవాళ్ళ పాండవుల, ఎవరి సేనలో సుగంధాలు విరజిమ్ముతున్నాయి అంటే మంచి సుగంధ సువాసనలు వస్తూ ఉన్నాయి అని అడిగితే సంజయుడు చెబుతున్నాడు, ఓ రాజా, 2 సేనలు కూడా సమరోత్సాహంతో ఉన్నాయి, వాళ్ళు వీళ్ళని లేదు, మొదటి రోజు కదా అందరు కూడా ఉత్సాహంగా ఉన్నారు, సుగంధాలు వీస్తూ ఉన్నాయి అంతటా కూడా, దాంతో పెద్ద కోలాహలం జరుగుతూ ఉంది. అదిగో ఆ ప్రకారంగా యుద్ధ సన్నద్ధం అయిన తర్వాత ఒక విచిత్రం జరిగింది మహారాజా అన్నాడు. ఏమిటయ్యాది, ఏం జరిగిందో నాకు చెప్పు అంటూ ఇదిగో ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి 24 అధ్యాయాలు అయిపోయినాయి, 25వ అధ్యాయంలో ప్రవేశించాం. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ, ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నావాళ్ళు పాండవులు సమావేశమయ్యారు కదా, ఏం జరిగింది అన్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మనస్సుని మనం విశ్లేషణ చేయాలి. సరే, ఆ విశ్లేషణ ఏమిటో మనం రేపు చేద్దాం. ఎందుకనంటే ధృతరాష్ట్రుడు లాంటి దుర్మార్గుడి చే నోటి మీదుగా ధర్మక్షేత్రే, ఆ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రే అని అనిపించాడు వ్యాసుడు. ఇది విచిత్రం. అంటే ఎందుకన్నాడు ఆయన? ఎందుకనంటే భీష్ముడు పడిపోయాడన్నావు, శిఖండి చేతిలో పడిపోయాడన్నావు కదా, అంటే అన్యాయం జరిగినట్టేగా. భీష్ముడు ఎక్కడ, శిఖండి ఎక్కడ? శిఖండి నక్క, భీష్ముడు సింహం. ఈ నక్క సింహాన్ని పడేసింది అంటే అక్కడ ఏదో అధర్మం జరిగింది. కనుక అధర్మం జరిగింది అని అంటే చివాట్లు పెడతాడు ఆ సంజీవుడు. చెప్పే చెప్పే విషయాలు కూడా చివాట్లు పెడతాడు. అందుకని అధర్మం జరిగిందని వాళ్ళు ఏం చేశారు, అధర్మం చేశారని అనకూడదు. వాళ్ళు పాండవులు ఏదైనా అధర్మం చేశారంటే ఈయన లిస్ట్ అంతా ఇప్పుతాడు, ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇప్పుతాడు. అందుకోసం అని చెప్పి నైస్గా ఓ మాట అన్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం జరిగింది అంటే ఏం అన్యాయం జరిగింది. ఏం జరిగింది అంటే యుద్ధరంగంలో ఏం జరుగుద్ది, యుద్ధం జరుగుద్ది. జ్యోతిశాలకు పోతే తేకాడుకుంటారు, తాగే కాడికి పోతే తాగుతారు, అక్కడికి పోతే ఏం చేస్తారు, అదే పని చేస్తారు. యుద్ధానికి పోయిన వాళ్ళు ఏం చేస్తారు, యుద్ధమే చేస్తారు. ఆ సంగతి తెలీదు, కానీ ఏం చేశారు అని అడుగుతున్నాడు. అంటే ఏం అన్యాయం చేశారు అని. సరే, ఆ విషయం ఏమిటో మనం ధృతరాష్ట్రుడి యొక్క మనస్సు ఎలాంటిదో ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుంటాం.